ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 11:1-18 వరకు వినండి. ఇశ్రాయేలు శేషిత ప్రజ రక్షించబడతారు. అధిక సంఖ్యాకులకు ఆధ్యాత్మిక అంధకారం దాపురించింది. ఇశ్రాయేలును ఒక జాతిగా దేవుడు కొంతకాలం అలా ప్రక్కగా పెట్టేశాడు. ఇశ్రాయేలుకు గొప్ప పునరుద్ధరణ సమయం రానై ఉన్నది. దానికి గల కారణాలేవో అపొస్తలుడైన పౌలు చూపుతున్నాడు. లేఖనానుసారమైన వివరణను పౌలు ప్రకటిస్తున్నాడు. దేవునికి ఇశ్రాయేలుతో భవిష్యత్ కార్యక్రమం ఎంతో ఉంది. 9వ అధ్యాయంలో గత చరిత్రను పౌలు సమీక్షించాడు. 10వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో అది చెప్పాడు. శేషిత ప్రజలు రక్షించబడతారు. శేషమంటే కొద్దిమంది అనుకోకండి. లోకమంతటా ఇప్పుడు 15 మిలియన్లకు పైగా యూదులున్నారు, అనగా 1,50,00,000 మంది. వారిలో ఎందరో విశ్వాసులున్నారు. దేవుణ్ణి ఎరుగని అన్యుల కంటే వీరే ఎక్కువ మంది అని చెప్పవచ్చు. ఒక జాతిగా ఇశ్రాయేలును దేవుడు తాత్కాలికంగా అవతల పెట్టాడు. ఇశ్రాయేలుకు గొప్ప భవిష్యత్తు ఉంది. దేవుని వాగ్దానాలేమీ శాశ్వతంగా రద్దు కాలేదు. మిమ్మల్ని తలగా ఉంచుతానే కాని మీరు తోకగా ఉండరు అన్నాడు దేవుడు. 28:14 నీవు పైవాడివై ఉంటావు కాని కిందివాడవు కావు. దేవుని వాగ్దానాలన్నీ ఒక్కటి తప్పిపోకుండా అన్నీ తూచా తప్పకుండా నెరవేరుతాయి. ఇది నిజం. పౌలంటున్నాడు, అలాగైన ఎడల నేను అడిగేదేమంటే దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అలా అనకూడదు. నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే. అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. ఈ మాటలు పౌలు ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు. పౌలు తనను తానే పరిచయం చేసుకుంటున్నాడు. తాను అసలైన సిసలైన ఇశ్రాయేలీయుడు, అబ్రహాము సంతానం, 100కి 100 పాళ్ళు. తాను కులీనుడైన యథార్థమైన ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రికుడు. యూదా బెన్యామీను గోత్రం మిగతా 10 గోత్రాల నుండి ప్రత్యేకించబడినవి. ఒక జాతిగా ఇశ్రాయేలును దేవుడు విసర్జించలేదు. అట్టి తలంపే ప్రతిహతమగునుగాక. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జాతిని విడువడు, ఎడబాయడు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పింది మీరెరుగరా, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠములను పడగొట్టారు, నేను ఒక్కడే మిగిలాను, నా ప్రాణం తీయచూస్తున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదిస్తున్నాడు. పౌలు ప్రముఖ ప్రవక్త అయిన ఏలియాను దృష్టాంతంగా తీసుకుంటున్నాడు. ఏలియా దేవుని కోసం నిలిచాడు. తానొక్కడే ఒంటరి అయిపోయినట్లనిపించింది. 450 మంది బయలు పూజారులను ఎదిరించి నిలిచాడు. దేవునికి ఫిర్యాదు చేశాడు. దేవా, నేనొక్కడే మిగిలి ఉన్నాను అంటున్నాడు. ఏలియా ఏమంటున్నావు, నీవు ఒంటరివా? నీవు ఒంటరివి కావు అని దేవుడు అభయమిస్తున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెబుతున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. ఈ మాట దేవుడు చెప్పినప్పుడు ఏలియాకు ఎంతో ధైర్యం వచ్చింది. దేవుడు ఈ విషయమై 7,000 మంది హృదయాలలో పనిచేస్తున్నాడు. వీరు బయలుదేవతకు ఎన్నడూ మోకాళ్ళు వంచిన వారు కారు. ఈ 7,000 మంది పురుషులు, వారి భార్యలను కూడా లెక్కిస్తే మొత్తం 14,000 మంది అవుతారు. అహాబు యజబెలు పరిపాలనా కాలంలోనే 14,000 మంది నమ్మకమైన విశ్వాసులున్నారు. వీరే శేషం, శేషిత ప్రజ. ఉత్తర రాజ్యంలో ఇంతమంది రహస్య సాక్షులున్నారు. ఈ సంగతి ఏలియాకు దేవుడే స్వయంగా చెప్పే వరకు అతనికి ఇది తెలియదు. 5వ వచనం పౌలంటున్నాడు, అలాగుననే అప్పటి కాలమందు సైతం కృపయొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. దేవునికి ఇశ్రాయేలులో ఎల్లప్పుడూ ఎంతో కొంత శేషము ఉంటూనే ఉంది. ఈ రోజున క్రీస్తు వద్దకు వచ్చిన యూదులు ఆ శేషములో భాగం. ఇశ్రాయేలు శారీరకమైనంత మాత్రాన అది అసలు ఇశ్రాయేలు కాదు అని పౌలే మరో సందర్భంలో చెప్పాడు. అది కృపచేత అయిన ఎడల ఇక అది క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇక కృప కాదు. కృప ఏర్పాటు ప్రత్యక్షమైనది, అది క్రియల వల్ల కలిగిన ఏర్పాటు కాదు. కృప వేరు, క్రియలు వేరు. ఈ శేషములోని సాక్షులు క్రియల వల్ల కాదు, కృపచేతనే రక్షించబడిన వారు. క్రీస్తును అంగీకరించిన వారే నాటి నుండి నేటి వరకు రక్షిత ప్రజలు, వీరే శేషిత ప్రజలు. మరి క్రీస్తును అంగీకరించని వారి గతేమిటి? ఇశ్రాయేల్లో అధిక సంఖ్యాకులు కఠిన మనస్కులై ఉన్నారు. వారు దారి తప్పారు. తప్పిపోయిన తరువాత వారి హృదయం బండబారింది. అలాగైతే ఏమవుతుంది? ఇశ్రాయేలు వెతికేది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికింది. తక్కిన వారు కఠిన చిత్తులయ్యారు. వారు క్రీస్తు వద్దకు ఎందుకు రాలేదు? గుడ్డివారై ఉండబట్టి రాలేదా? అలా కాదు, ఆయన వద్దకు రాక గుడ్డివారయ్యారు. వారికి లేఖనాలున్నాయి, అన్ని వనరులు వసతులు ఉన్నాయి. రోమాపత్రిక 10:21 ప్రభు అన్నాడు, అవిధేయులై ఎదురాడే ప్రజలకు దినమంతా నా చేతులు చాచాను. దేవుడు వీరి పట్ల ఎంతో దీర్ఘశాంతం చూపాడు. దేవుడు వారికిచ్చిన వెలుగును తిరస్కరించారు గనుక వారు అంధప్రాయులైపోయారు. ఇందు విషయమై రాయబడి ఉన్నది, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. వీరు నిరాకరించారు, విసర్జించారు. కావాలని విసర్జించిన వారిని కృపతో తిరిగి రాబట్టడం కష్టసాధ్యమవుతుంది. వారి భోజనము వారికి ఉరిగా, బోనుగా, ఆటంకముగా, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక. ఈ వచనం గొప్ప ప్రవచనం. వారి భోజనము వారికి ఉరిగా ఉంటుంది. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. ఇశ్రాయేలీయులు విందు భోజన ప్రియులు. దేవుడే వీరికి విందు చేస్తాడు. అన్యులలాగా వీరు దేవుణ్ణి విందుకు పిలవాల్సిన పని లేదు, దేవుడే వీరిని ఆహ్వానిస్తాడు. పస్కా విందు గొప్ప ఉదాహరణ. అయితే వీరు గర్వించారు. చివరికి వీరి విందు భోజనాలు వీరి పతనానికే దారితీశాయి. వీరు అన్యుల కంటే కనాకష్టమైపోయారు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. దేవుడు లేని భోజనాలు వీరికి ఉరిగా పరిణమిస్తాయి. అచ్చం ఇలాంటి పరిస్థితులే అనేక సంఘాలలో తారసిల్లుతున్నాయి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగితే రోగులవుతారు. వారు చూడకుండా ఉండేటట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోయేట్లు చెయ్యి అని దావీదు చెబుతున్నాడు. ప్రజలు చూడగలుగుతారనే కదా దేవుడు వెలిగిస్తాడు. అయితే వారి గుడ్డివారైనందున వెలుగును చూడలేకపోతున్నారు. వెలుగు వారు గుడ్డివారని రుజువు చేస్తోంది. ఎందరో విద్యాధికులు కూడా బైబిల్ సందేశాన్ని గ్రహించలేకపోతున్నారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలిగిస్తాడు. ఇంతకు దేవుడు ఇశ్రాయేలును ఎందుకు అవతల పెట్టేశాడు? అన్యుల రక్షణ కొరకే దేవుడు అలా చేయవలసి వచ్చింది. 11 పౌలంటున్నాడు, నేను అడిగేది ఏమంటే వారు పడిపోయేట్లుగా తొట్టిల్లారా? అలా అనకూడదు. వారికి రోషము పుట్టించడానికి వారి తొట్టిపాటు వలన అన్యులకు రక్షణ కలిగింది. ఇది ఇశ్రాయేలీయులు వేసిన తప్పటడుగు వల్ల అన్యులకు రక్షణ ప్రాప్తించిన విధానం. దీన్ని బట్టి ఇశ్రాయేలుకు రోషం పుట్టుకొచ్చింది. దేవుడు ఇశ్రాయేలును పూర్తిగా విసర్జించలేదు. ఇది తాత్కాలికం మాత్రమే. వారు పడింది లేవటానికే. వారి తొట్టుపాటు వలన అన్యులకు రక్షణ ద్వారం తెరువబడింది. అన్యప్రజలు ఎలా రక్షించబడుతున్నారో చూడండి. యూదులారా, మీకు పౌరుషం లేదా? మీకే ఆశీర్వాదాలన్నీ అన్నప్పుడు మీకు గర్వం వచ్చిందా? అందుకే కొన్నాళ్లపాటు మీరు అవతల ఉండండి, అన్యులు వచ్చి రక్షణ పొందుతున్నారు చూడండి. యూదులు నిర్లక్ష్యం చేసిన దాన్ని అన్యులు ఎంత ఆప్యాయంగా స్వీకరిస్తున్నారో చూడండి. రక్షణ యూదులలో నుండి వచ్చింది, అన్యుల మధ్యకు వచ్చింది. 12వ వచనం, వారికి రోషము పుట్టించడానికి వారి తొట్రుపాటు వలన అన్యులకు రక్షణ కలిగింది. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణదశ అన్యులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమవుతుంది. దేవుడు ఈ రోజున ఇశ్రాయేలును ఒక జాతిగా చూడడం లేదు. వారి కార్యక్రమం కొంతకాలం తరువాత మొదలవుతుంది. అప్పుడు వారికి ఎట్టి రాజకీయ సమస్యలు ఉండవు. ఇస్సాకు ఇష్మాయేలు వైరం అంతరిస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా జీవించగలుగుతుంది. అప్పుడు లోకమందంతటా శాంతి సమాధానాలు నెలకొంటాయి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట ఇచ్చాడు. యూదులను తిరిగి చేర్చుకున్న తరువాత అన్యుల పట్ల దేవుని కృప ఎలాంటిది? అప్పుడు కృప మరీ విస్తరిస్తుంది. యెరూషలేము సదస్సులో యాకోబు ఇదే అంశం మీద మాట్లాడాడు. దేవుడు అన్యులలో నుండి తన కొరకై కొందరిని ఏర్పరచుకున్నాడు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 16-17 వచనాలు, ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదికేటట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెడతానని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు. వింటున్నారా? యోనా నీనెవె పట్టణానికి వెళ్ళాడు, బోధించాడు. పట్టణ ప్రజలందరూ దేవుని తట్టు తిరిగారు. అది ఏకైక ఉజ్జీవ కూటం. అంత పెద్ద ఉజ్జీవ మహాసభ లోకంలో మరెక్కడా జరిగి ఉండలేదు. ఆ తరువాత పెంతెకొస్తునాడు గొప్ప మహాసభ జరిగింది. దానితో సంఘం ఆరంభమైంది. సంఘం ఎత్తబడిన తరువాత మరో ఉజ్జీవం వస్తుంది. అసంఖ్యాకులైన అన్యులు దేవుని వైపు తిరుగుతారు. మహాశ్రమల కాలంలోనే కాదు, 1000 ఏండ్ల పాలనా కాలంలో కూడా ఇది జరుగుతుంది. ఉజ్జీవ కాలమది. అన్యజాతులు 1000 ఏండ్ల ఏలుబడిలో ప్రవేశిస్తాయి. యేసుక్రీస్తు వారిని పరిపాలిస్తాడు. అనేకులు జాతుల వారీగా ప్రభువు తట్టు తిరుగుతారు. 13-14 వచనాలు, అన్యజనులైన మీతో నేను మాట్లాడుతున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముగానైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని నా పరిచర్యను ఘనపరుస్తున్నాను. పౌలంటున్నాడు, నేను అన్యులకు అపొస్తలుణ్ణి. ఈ విషయంలో నేనెంతో ఆనందిస్తాను. అన్యులకు నేను బోధించినప్పుడు అది సూచైన నా స్వకీయులు క్రీస్తు వైపునకు మరలి వస్తారని నా ఆశాభావం. మరో సందర్భంలో 1 కొరింథీ 9వ అధ్యాయం 20వ వచనంలో పౌలన్నాడు, యూదులను సంపాదించుకోవడానికి యూదులకు యూదుని వలె ఉన్నాను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. అందుకే యెరూషలేముకు వెళుతూ కెంక్రియలో తల గొరిగించుకున్నాడు, మొక్కుబడి చెల్లించాడు. తన వారిని క్రీస్తు కోసం సంపాదించుకోవడానికి మాత్రమే అలా చేశాడు. కృప కింద ఉన్నవాడు ఇదంతా చేయాల్సిన అవసరమేమొచ్చింది? దానికి అతని ఉద్దేశ్యం ఏదో అదే కారణం. 1 కొరింథీ 9వ అధ్యాయం 21వ వచనంలో పౌలే దీనికి జవాబు చెబుతున్నాడు. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినా ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకోటానికి ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేని వాని వలి ఉన్నాను. నేను క్రీస్తుకు లోబడిన వాడను అంటున్నాడు పౌలు. 1 కొరింథీ 9వ అధ్యాయం 22వ వచనం, బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుణ్ణి అయ్యాను. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. తాను అన్యులకు అపొస్తలుడుగా నియమించబడినవాడు. తన ధర్మం తాను నెరవేర్చుకుంటున్నాడు. తన యూద సోదరులను ప్రభువు వైపునకు తిప్పాలని ప్రయాసపడుతున్నాడు. కొద్దిమంది యూదులు మాత్రమే ప్రభువును అంగీకరించారు. పౌలు నమ్మకంగా తన అపొస్తలిక పరిచర్యను జరిగిస్తున్నాడు. ఈ రోజున దేవుడు యూదులకు, యూదేతరులకు కూడా తన సంకల్పము చొప్పున సువార్త అందిస్తున్నాడు. వారు, వీరు అందరూ ప్రభువుకు కావాలి. ఆయన ఎవరినీ విడువడు. ఏ పని కోసమై దేవుడు పౌలును పిలిచాడో ఆ పనియందు పౌలు ఎంతో నమ్మకమైన గృహ నిర్వాహకుడు. దేవుడు ఏ పని చేయడానికి మనల్ని పిలిచాడో ఆ పిలుపునకు మనం ప్రత్యేకించబడి ఉన్నాము. ప్రతి ఒక్కరికి పిలుపు నిశ్చయత ఉండాలి. 15వ వచనం, వారిని విసర్జించడము లోకాన్ని దేవునితో సమాధానపరచడము అయిన ఎడల వారిని చేర్చుకొనడము ఏమవుతుంది? మృతులు సజీవులైనట్లే అవుతుంది గదా. భవిష్యత్తులో ఏమి కాబోతుందో ఊహించటం అదో అనుభవం. మన భవిష్యత్తు మహోజ్వలమైనది. క్రీస్తు నెరగని వారి భవిష్యత్తు అంధకారబంధురం. మానవుని నాగరికత, మానవుని భౌతిక విజయాలు అన్నీ చివరికి ఏమవుతాయి? తలుచుకుంటే భయమేస్తుంది, నిద్రపట్టదు. అయితే మన దేవుడు సింహాసనాసీనుడు. ఆయన రెండోసారి వస్తాడు. అన్ని జటిల సమస్యలు వాటంతట అవే పరిష్కృతమవుతాయి. దేవుని బిడ్డల భవిష్యత్తు ఎంతో ఆశాజనకమైనది. హల్లెలూయా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతా పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 21వ వచనం అంటోంది, మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పించాలి. మొదటి పిండి ముద్ద పవిత్రమైతే ముద్ద అంతా పవిత్రమైనట్లే. ప్రథమ ఫలము అన్నప్పుడు జాతికి మూలము అని అర్థమిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు జాతి పితరులు, మూల పురుషులు. ప్రతిష్ఠితము అంటే ప్రత్యేకించబడింది. మొదటి పిండి ముద్ద ప్రతిష్ఠితం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రతిష్ఠించబడినవారు. వీరు పిండిలో మొదటి ముద్ద గనుక జాతి అంతా ప్రతిష్ఠితం. జాతి యావత్తూ దేవునికి ప్రతిష్ఠించబడింది. ఇస్రాయేలు జాతితో దేవునికి ఇంకా ఎంతో పని ఉంది, కార్యక్రమం ఉంది. కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించకు. గమనించాలి, ఇస్రాయేలు జాతిని బట్టి మనకెన్నో ప్రయోజనాలు ప్రాప్తించాయి. ఇస్రాయేలుతో పెట్టుకోకండి, వారి కోసం ప్రార్థన చెయ్యండి. ఒక జాతిగా ఇస్రాయేలు లోకమంతటికీ గొప్ప ఆశీర్వాదం కాబోతున్నది. ఇదిగో, నీవు అతిశయించావు అంటే వేరు నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించటము లేదే. 18వ వచనం, ఆలివు చెట్టు ఇస్రాయేలు జాతికి సంకేతం. అడవి ఒలీవ అంటే సంఘం. దేవుడు అబ్రహామును, ఇస్సాకు, యాకోబులను పిలిచాడు. అదే ప్రాతిపదిక మీదనే అంతా ఆధారపడి ఉంది. ఇస్రాయేలు జాతిలో నుండే యేసుక్రీస్తు వచ్చాడు. యేసే మన రక్షకుడు, ప్రభువు. ప్రియ శ్రోత, ఈ యేసుక్రీస్తు నీ వ్యక్తిగత రక్షకుడా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.